The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జులై 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు ద వాయిస్ ఆఫ్ ఇండియా స్వాగతం, సుస్వాగతం. భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమం వింటున్నాం. నేను మీ హోస్ట్ వెంకట్ వుట్కూరి. ఎప్పటిలాగానే భారతీయత మన బాధ్యత కార్యక్రమాన్ని వింటూ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, ఆడియన్స్ అందరికీ ఒకసారి నమస్సుమాంజలి ఘటిస్తూ ఈ వారం షోలోకి ఎంటర్ అవుదాం. గత సుమారు 5-6 నెలలుగా ఈ షో సాగుతుంది. కొత్తగా శ్రోతలు వింటున్న వాళ్ళకైతే కనుక మన సనాతన భారతీయ ఋషి వాంగ్మయ విశేషాలని ఎన్నో కోణాల్లో నుంచి ఆవిష్కరిస్తున్నటువంటి ఈ షోని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. మనం సుమారు ఎపిసోడ్స్ 25వ ఎపిసోడ్లో ఉన్నట్టున్నాము. నాకు ఖచ్చితంగా నేను లెక్క వేయలేదు కానీ ఈరోజు సుమారు 25వ ఎపిసోడ్లో ఉన్నాము. మన భారతదేశం గురించి, అలాగే మన సనాతన ధర్మం యొక్క వైశిష్టత గురించి ఎన్నో ఎపిసోడ్స్ మనం చేసుకోవడం జరిగింది. అలాగే కొత్తగా వింటున్న శ్రోతలకి, ఫస్ట్ టైం లిజనర్స్ కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఏంటంటే, మన దేశం గురించి కొన్ని ఎపిసోడ్స్ మనం మాట్లాడుకున్నాం, అలాగే మన ధర్మంలో జరుగుతున్నటువంటి విశేషాల గురించి మాట్లాడుకున్నాం, అలాగే దానం ఎందుకు చేయాలి, దానం యొక్క విశిష్టత ఏంటి అని మాట్లాడుకున్నాం, అలాగే గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది వాలంటీర్స్ తో మాట్లాడుకున్నాం, అలాగే వేరియస్ ఆర్గనైజేషన్స్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ మన ధర్మాన్ని కాపాడుకుంటూ, అలాగే మన ధర్మాన్ని ఇంకా 10 మందికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ధర్మవీర్, అలాగే మన శ్రీ సాయిదత్త మానస పీఠం, అలాగే చాలా ఆర్గనైజేషన్స్ గురించి, ట్రస్టుల గురించి మనం మాట్లాడుకున్నాం. శ్రోతలతో వాళ్ళతో పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాం. అలాగే కొంతమంది బుక్స్ లిటరేచర్ మీద పనిచేసిన వాళ్ళతో కూడా మనం పరిచయం చేసుకున్నాం. అలాగే లాస్ట్ వీక్ అనిల్ గారితో రాజీవ్ మల్హోత్రా గారి గురించి, రాజీవ్ మల్హోత్రా గారు ద గ్రాండ్ నరేటివ్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. అలాగే వేరియస్ ఎపిసోడ్స్, దేశంలో ఏం జరుగుతుంది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్, మన ధర్మానికి జరుగుతున్న ఛాలెంజెస్ ఏంటి, ముఖ్యంగా ఈ షో ద్వారా పర్సనల్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అలాగే మనం ఏ దృక్కోణంలో నుంచి ఆలోచించాలి, ఏ దృక్కోణం నుంచి ఆలోచించడమే కాకుండా ఆచరణలో ఏమేమి పెట్టాలి అనే విషయాన్ని పర్సనల్ గా ప్రతి షోలో, ఎండ్ ఆఫ్ ద షోలో లాస్ట్ 5-10 మినిట్స్ దానికోసం కేటాయిస్తూ, ఈ షో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఈ షో అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎలా ఆలోచించాలి, మన దైనందిక జీవితంలో దీన్ని ఎలా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలనే విషయం కూడా చాలా వరకు హోస్టల్తో కానీ గెస్టులతో కానీ మనం పరిచయం చేసుకున్నప్పుడల్లా దీన్ని ఎక్కువగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ వారం షోలోకి మనం ఎంటర్ అయ్యే ముందల మరొకసారి మైండ్ మీడియా వారికి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ద వాయిస్ ఆఫ్ ఇండియా అనే పేరుని చాలా దగ్గరగా ఉన్న భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నటువంటి మైండ్ మీడియా యాజమాన్యానికి, అలాగే మైండ్ మీడియా వారి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు గనక ఈ పాడ్కాస్ట్లు వినాలంటే గనక mindmedia.com కి లాగిన్ అవ్వచ్చు. అలాగే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మైండ్ మీడియా అని యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. వాళ్ళ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఇది 24/7 రన్ అయ్యే ఒక ఎంటర్టైన్మెంట్ కమ్ భారతీయత ద వాయిస్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న షో కాబట్టి దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. కరెంట్ గా జరుగుతున్న కరెంట్ అఫైర్స్ కానీ, రాజకీయాలు కానీ, అలాగే సాహిత్యం, ప్రతిదీ కూడా ఒక భారతీయ దృష్టికోణం నుంచి సాగుతున్నటువంటి షో స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మీరు వింటంతో పాటు 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు టాపిక్ లోకి మనం ఎంటర్ అవుదాం. మన భారతీయ సనాతన ధర్మాన్ని గత 10 సంవత్సరాలుగా మనం గమనిస్తుంటే గనక, గత 10-15 సంవత్సరాలుగా మన ధర్మానికి, అలాగే మన భారతీయత మీద ఎన్నో రకాల దాడులు జరుగుతున్న విషయం చాలా మందికి తెలిసినప్పటికీ దానికి ఒక సరైన దిశ నిర్దేశం చేసేవాళ్ళు లేకపోవటం వల్ల కానీ, లేకపోతే ఒక జనరేషన్ అంటే మన పేరెంట్స్ జనరేషన్ నుంచి మనకి ధర్మం కానీ దేశం గురించి కానీ దేశభక్తి కానీ సరిగ్గా పాస్ అవ్వకపోవటం వల్ల మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు ఏంటి అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే ప్రతి వ్యవస్థలో మన భారతీయత అనేది మిస్ అయిపోయింది. అంటే జ్యుడిషియల్ వ్యవస్థ చూసుకున్నా, అలాగే పోలీస్ వ్యవస్థ చూసుకున్నా, అలాగే ప్రతి వ్యవస్థలో అంటే మన భారతీయ కోణం అనేది మిస్ అయిపోతుంది. సో ఇది చాలా మంది శ్రోతలందరికీ తెలిసినా కూడా దీనికి ఏం చేయాలి అనేది ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ అంటాం కదా మనం, ఆర్గనైజ్డ్ రిలీజియన్ అంటాం మనం, హిందూ ధర్మాన్ని ఆర్గనైజ్డ్ రిలీజియన్ కాదు మంది. సో ఇది ఎస్పెషల్లీ నేను ఈ టాపిక్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో చూస్తే కనుక ఎంతో మంది ప్రవచనకర్తలు మన తెలుగు రాష్ట్రాల్లో దిశానిర్దేశం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మొదలుకొని సామ్వేద షణ్ముఖ శర్మ గారు కానీ, లేకపోతే ఇంకా అనేక మంది ప్రవచనకర్తలు అనాలా, లేకపోతే వాళ్లే ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఋషులు అని చెప్పాలో తెలియని పరిస్థితి అనుకోండి, కానీ మన వేదాల గురించి, మన ధర్మం గురించి, మనం ఆలోచించే విధానం గురించి ఎన్నో తెలియని విషయాలు, మనం రోజువారీ చేసుకునే విశేషాలు కూడా ఎన్నో విషయాలు మనకి తెలియజేయటంలో ఈ ప్రవచనకర్తలు ఎంతో ముందులుండి మన ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఆ గురువులు అంటే వేదవ్యాస మహర్షి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం చేసుకునే గురు పౌర్ణమి, అలాగే కొన్ని ప్రాంతాల్లో సాయిబాబాని గురువుగా పూజించే వాళ్ళు, అలాగే అన్నిటికంటే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మన సనాతన ధర్మంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే ఒక అమ్మా నాన్నల కంటే కూడా గురువుకి ఎంతో ముఖ్యమైన స్థానం ఇచ్చింది మన ధర్మం. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఎన్నో ప్రవచనాల్లో తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఈ జన్మ వరకు ఇస్తే గురువు మనకి దిశానిర్దేశం చూపించి కొన్ని జన్మల పరంపర నుంచి మనం తప్పించే అవకాశం కానీ ఇచ్చేవాళ్ళు గురువు అని చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలో చెప్పటం జరిగింది. సో అదే నేను ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎంతో మహనీయులు శంకరాచార్యులు గారు కానీ, అలాగే కంచి పరమాచార్యులు కానీ, అలాగే ఎంతో మంది గురువులు అంటే ఒకళ్ళ పేరు కానీ వేదవ్యాసుల దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఎంతో మంది గురువులు, వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ అంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమంలోకి మనం ఎంటర్ అవుదాం. ఈరోజు సామవేద షణ్ముఖ శర్మ గారు భారతీయ మానస పత్రిక ఋషిపీఠం ఈ బుక్ ఉందండి, దిస్ ఇస్ ఎ మంత్లీ మ్యాగజైన్. సో ఈ మంత్లీ మ్యాగజైన్ ని పరిచయం చేద్దామని చెప్పి ఈ షో ఎక్స్క్లూజివ్ గా ఈ షో చేస్తున్నాను. మన సామవేద షణ్ముఖ శర్మ గారు చాలా మందికి తెలిసే ఉండొచ్చు, ఒకవేళ తెలియకపోతే కనుక సామవేద షణ్ముఖ శర్మ గారు చాగంటి కోటేశ్వరరావు గారు లాగానే ఎంతో పేరు ప్రతిష్టలు గాంచినటువంటి ప్రవచనకర్త. అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే కనుక సామవేద షణ్ముఖ శర్మ గారు లిటరేచర్ మీద, భారతీయ సనాతన వాంగ్మయం మీద ఎంతో రీసెర్చ్ చేశారని చెప్పాలి, లేకపోతే ఎంతో వేదాలు నేర్చుకున్నటువంటి మహాపండితులు అని చెప్పాలి. అలాగే మనకి తెలియని ఇంకో కోణం ఏంటంటే సామవేద షణ్ముఖ శర్మ గారు ఎన్నో సినిమా పాటలు రాసి ఆయన సినిమా పాటల నుంచి లిటరేచర్ ద్వారా ప్రేరణ పొంది తర్వాత ఇటువైపు ఒక దిశానిర్దేశం కోసం ఇటువైపు వచ్చినటువంటి మహానుభావులు అని చెప్పడంలో ఎటువంటి రెండో మాట లేదు. సో ఆయన ఋషిపీఠం, భారత ఋషిపీఠం అనే ఒక మంత్లీ మ్యాగజైన్ ని స్టార్ట్ చేశారు, గత 4-5 సంవత్సరాలుగా స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఈయన ఇది పబ్లికేషన్, ఓన్ పబ్లికేషన్ అండి. సో ఈ బుక్ చాలా నాకు ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ రోజు జరుగుతున్న విశేషాలు, ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, మనం ధర్మం కేవలం దాడులు అని కాదు, స్పిరిచువాలిటీ కానీ, లేకపోతే యోగా సంబంధించిన విషయాలు కానీ, హెల్త్ సంబంధించిన విషయాలు, సో ఇలా అనేకమైనటువంటి విషయాలతో ఈ ఋషిపీఠం మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నారు. ఇది సుమారు ఒక 75 పేజీల మంత్లీ మ్యాగజైన్. నేను ఈ మ్యాగజైన్ ప్రింట్అవుట్ తీసుకొని నేను సబ్స్క్రైబ్ అయ్యాను ఈ మ్యాగజైన్ లో. సో దీనికి సంబంధించిన విశేషాలు, దీన్ని ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలి, సో దీంట్లో పొందుపరిచిన విశేషాలు ఏంటి, దీంట్లో మనం వేరియస్ శీర్షికలు ఏమేమి ఉన్నాయి, సాన్వి షర్ముఖ శర్మ గారే ఒక 4-5 శీర్షికలు సొంతగా రాసినటువంటి శీర్షికలు, అలాగే వివిధ ఆథర్స్ వివిధ రచయికర్తలు రచయితలు రాసినటువంటి స్టోరీస్, ఇలా చాలా విభిన్నమైన ఒక చిన్నప్పుడు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అంత సోషల్ మీడియా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ లో చూస్తున్నాము అన్ని న్యూస్లు కూడా. ఒకప్పుడు మనకి సహజంగానే పేపర్ కానీ బుక్ కానీ పట్టుకొని చదివినటువంటి ఫీలింగ్ సహజంగా వార్తలు చదువుతున్నప్పుడు మనకు ఉండదు. అందుకనే మనం చూస్తే కనుక ఎంతసేపు ఫోన్ చూసినా ల్యాప్టాప్ చూసినా పేపర్ పట్టుకొని బుక్ పట్టుకొని చదివిన ఫీలింగ్ రాదు అనటంలో మనందరికి చాలా మందికి ఇది అనుభవంగానే ఉంటుంది. సో ఈ రోజు మనం భారత ఋషిపీఠం గురించి మనం మాట్లాడుకుందాం. సో జూలై ఎడిషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీకు షో చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ జూలై ఎడిషన్ లో ఈ రోజు కవర్ పేజీ ఏం చేశారంటే మన జగన్నాథ స్వామి పిక్చర్ వేసి మన జగన్నాథ రథయాత్ర గురించి మెయిన్ ఎడిషన్ గా వేశారు. అలాగే మత సామరస్య విశిష్ట సంచిక అనే ఒక పుస్తకం రిలీజ్ చేశారు సాంబే షర్ముఖ శర్మ గారు. సో దాని గురించి కూడా ఒక చిన్న పేజీ వేశారు. మత మార్పిడియే మత సామరస్యానికి గొడ్డలు పెట్టు, అది దేశ క్షేమానికి చీడ అనే సత్యాన్ని అనేక మేధావులు పరిశోధకులు కళల నుండి ప్రసరింపజేసినట్టు ఈ విశిష్ట సంచిక ఏ మతాన్ని కించపరచకుండా చరిత్రని వాస్తవాలను సేకరించి ఇంద్రులో అందించడం జరిగింది అని ఈ మత సామరస్య విశిష్ట సంచిక 2019 అనే ఒక పెద్ద పుస్తకం రిలీజ్ చేసిన న్యూస్ కూడా ఉంది. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. భారతీయ ఋషిపీఠం సామే షర్ముఖ శర్మ గారు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మనకి ఏస్ రావు నగర్ హైదరాబాద్ లో ఉందండి. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. భారతీయ ఋషిపీఠం అలాగే పబ్లికేషన్ ఆఫీస్ అంబర్పేట హైదరాబాద్ లో ఉంది. దీనికి సంపాదకులు వీళ్ళందరి గురించి ఇచ్చారు. అలాగే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెబ్సైట్. సో ఈ మ్యాగజైన్ గనక సబ్స్క్రైబ్ అవ్వాలంటే గనక ఇది కేవలం 25 రూపాయలు అండి ప్రతి నెల. అలాగే ఈ సబ్స్క్రిప్షన్ కూడా అవ్వచ్చు. సో మనకి PDF డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో దీని వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను. దయచేసి శ్రోతలందరూ ఒక్కసారి వెబ్సైట్ అడ్రస్ చూసి కేవలం 1 సంవత్సరానికి 240 రూపాయలు చందా ఈ పుస్తకం మనం రిజిస్టర్ అవడానికి. దీంట్లో అనేక విషయాలు ఉన్నాయి, మనం లోతుగా వెళ్దాము. www.rushipeetam.org RUSHIPEETHAM PEETHAM .org. అలాగే లేకపోతే www.samavedam.org SAMAVEDAM.org. సో ఈ రెండు వెబ్సైట్స్కి వెళ్తే కనుక మనకు సబ్స్క్రైబ్ అవడానికి కానీ ఈ బుక్స్ గురించి మరిన్ని విశేషాలు కానీ ఫస్ట్ తెలిసే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ చాలా శీర్షికలు ఉన్నాయి, ఆ శీర్షికలు మీకు పరిచయం చేసి కొన్ని ముఖ్యాంశాలు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేక రచనలు అనే ఒక 7-8 కాలమ్స్ ఉన్నాయండి. అలాగే ధారావాహికలు అంటే సీరియల్గా రాసినటువంటి ఒకరు 3 ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే పుణ్యక్షేత్రాల గురించి, భక్తి గీతాల గురించి, అలాగే సనాతన జాతీయ ప్రస్థానం, అలాగే బాల శిక్ష, ఆరోగ్య పీఠం, శివపదం అనేది ధారావాహిక శీర్షికం లాగా సామే షర్ముఖ శర్మ గారు రాస్తున్నారు. అలాగే ఋషి వాక్యాలు. సో ఇలా డిఫరెంట్ శీర్షికల్లో రాస్తున్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉందండి. సో దాని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఎవరన్నా డొనేట్ చేయాలన్నా కూడా ఋషిపీఠం.ఓఆర్జీ కానీ అలాగే సామవేదం.ఓఆర్జీ కానీ మీరు వెళ్ళొచ్చు. అలాగే ఒక ముందుల మాట అని ఇచ్చి మనకి భారతదేశంలో జరిగినటువంటి రీసెంట్ ఎలక్షన్స్, అది మన సనాతన ధర్మం దృష్టికోణంలోంచి ఎలా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఈ మైనారిటీ అపీజ్మెంట్స్ వల్ల మన దేశం ఎంత నష్టపోయింది అనే విషయాన్ని పైన టచ్ చేశారు. అలాగే ముఖ్యంగా ముఖ్యమైన ఎడిషన్ గురించి వస్తే కనుక నయనోత్సవం రథోత్సవం అనే శీర్షికతో ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. సో మన జగన్నాథుని రథోత్సవం గురించి ఒక కంప్లీట్ ఎపిసోడ్, ఒక కంప్లీట్ 4 పేజెస్ రాశారండి. తూచాయిగా మీకు ఒక సినాప్సిస్ చదివే ప్రయత్నం చేస్తాను. పూరి పుణ్యక్షేత్రంలో గొప్పగా జరిగే రథయాత్రకు ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా జరుగుతాయి. ఏడాదికోసారి ఆషాఢ మాసంలో జరిగే రథోత్సవానికి 2 నెలల ముందలే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఏటా పాత రథాలని భిన్నం చేసి, అంటే వాటిని తీసేసి కొత్త రథాలని తయారు చేస్తారు. వంశ పారంపరంగా వచ్చే వడ్రంగులచ్చే ఈ రథాలను తయారు చేస్తారు. వైశాఖ బహుళ దశమి రోజున రథ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పూరి రాజు నుంచి ఆదేశాలు వస్తాయి. రథాలు తయారీకి అవసరమైన వృక్షాలను ఎంపిక చేసి 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన అర్చకులు, 9 మంది శిల్పులు, వారి సహాయకులు, మొత్తం 125 మంది రథం తయారీలో పాల్గొంటారు. ఇంతకు ముందులో తీసుకువచ్చిన ఈ 1072 వృక్ష భాగాలని రథం తయారు చేయడానికి అనువుగా 200 ముక్కలుగా తయారు చేస్తారు అని దీని ప్రాసెస్ అంతా రాశారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తులో 16 చక్రాలు ఈ రథాన్ని తయారు చేస్తారు అని చాలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు చూస్తే కనుక కొన్ని సినాప్సిస్ ఏంటంటే, సారథి గుర్రాలు పూర్తిగా అదుపులోకి తెచ్చుకోకపోతే అవి తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాయి. అంటే ఇక్కడ క్షమించాలి, నేను కాంటెక్స్ట్ చెప్పలేదు. అంటే భారతదేశంలో మనం జరిగేటువంటి రథోత్సవం అంటే ప్రతి దేవాలయంలో కూడా, అలాగే పూరి జగన్నాథ లో రథోత్సవం ఎంతో ఫేమస్. సో ఈ రథోత్సవానికి అంటే మన మన శరీరాన్ని రథంతో పోలుస్తూ ఒక మంచి శీర్షిక రాశారు. సో సారథి గుర్రాలను పూర్తిగా అదుపులోకి తెచ్చుకోకపోతే అవి తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాయి. యజమాని కోరుకున్న చోటుకి కాకుండా మరొక వైపుకు తీసుకువెళ్తాయి. అలాగే శరీరం అనే రథాన్ని జ్ఞానేంద్రియాలు, గుర్రాలు, బుద్ధి అనే సారథి తన అదుపులో ఉంచుకోవాలి. వీటిని పట్టుకునే పగ్గమైన మనస్సును కూడా సారథి చేతిలో ఉండాలి. అంటే బుద్ధి మనస్సు రెండు ఒకటిగా ఏర్పడి ఇంద్రియాలను అదుపులో తీసుకోవాలి అనే ఒక డిఫరెంట్ యాంగిల్ లో కూడా ఈ రథోత్సవాన్ని చాలా చక్కగా ఒక పెద్ద 4 పేజెస్ ఆర్టికల్ రాశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ ఆర్టికల్ కూడా. ఇది ఒక మెయిన్ హెడ్డింగ్ గా రాశారు. ఇది రాసిన వాళ్ళు కూడా డాక్టర్ కె రామకృష్ణ గారు. సో ఆయన వాళ్ళ ఫోటో ఇచ్చారు. సో ఎవరన్నా ఇట్లా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు, శ్రోతల్లో ఎవరన్నా రచనలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ఋషిపీఠం వెబ్సైట్ చూసినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, info@rushipeetham.org. సో దీనికి ఈమెయిల్ ఐడి పంపించినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అలాగే పాత ఎపిసోడ్స్, అంటే పాత పుస్తకాలు, పాత సంచికల గురించినటువంటి విశేషాలు కూడా ఇచ్చారు. అలాగే మనకి ఏప్రిల్లో జరిగినటువంటి శ్రీరామ పట్టాభిషేకం ఉత్సవాలు ఎక్కడెక్కడ ఎంత బాగా ఘనంగా జరిగాయి అనే విశేషాలు, కొన్ని టెంపుల్స్, అలాగే గోపూజ ఎట్లా చేశారు, వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే భారతీయ ఋషిపీఠం జీవిత చందాదారులు పేర్లు కూడా రాశారండి ఇక్కడ చక్కగా, గోసేవ చేయటానికి. అలాగే భారత ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళ వివరాలు కూడా చక్కగా, పేర్లు, వాళ్ళ ఊరు అడ్రస్ తో సహా, అడ్రస్ కాదు ఊరు పేరు తో సహా చక్కగా ఎంత డొనేట్ చేశారు అనే ఒక చిన్న కాలం కూడా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ సాంబే షణ్ముఖ శర్మ గారు పర్సనల్ గా రాసే శీర్షికలు కూడా ఎన్నో ఉన్నాయండి ఈ పుస్తకంలో. పంచభూత లింగం మహిమ తత్వం అనే ఒక ఈ ధారావాహిక కార్యక్రమం, అంటే ధారావాహిక శీర్షిక. ఎన్నో పురాతన దేవాలయాల గురించి, అలాగే పంచభూత లింగాలు ఇక్కడ ఈ శీర్షికలో, ఈ జులై ఎడిషన్ లో ఇచ్చిన కన్యకేశ్వరుడు, అలాగే కైలాసనాథుడు, శ్వేత పద్మ, విష్ణువు, సో ఇలా ఒక 4-5 టెంపుల్స్ ని తీసుకొని ఈ 4-5 టెంపుల్స్ గురించి చక్కగా విశ్లేషిస్తూ చక్కగా వ్యాసాలు కూడా రాసి ఉండటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అంటే మనం చదువుతుంటే కనుక, ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మ్యాగజైన్ చదువుతుంటే కనుక డెఫినెట్ గా మీరు అట్లీస్ట్, నేను నాకు తెలిసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే, రెండు మూడు శీర్షికలన్నా తప్పనిసరిగా చదువుతారు. అంత క్లియర్ గా ఫాంట్ కూడా, క్వాలిటీ ప్రింటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. అక్కడక్కడ ప్రతి పేజ్ లో కూడా ఆచారాలు, అభీష్ట సిద్ధులు అనే ఒక చిన్న బాక్స్ వేసి కొన్ని హెడింగ్స్ ఇస్తున్నారు. అది కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. భగవంతుని అనుగ్రహం కావాలంటే అని చెప్పి, దాన బుద్ధి కలిగిన వారు అపహరించే గుణం లేని వారికి తన పుత్రిని వలె గోవిందుడు మంచిని కలిగిస్తాడు అనే ఇట్లా చిన్న చిన్న టిప్స్ లాగా చిన్న బాక్సులు వేసి చాలా చక్కగా రాశారు. అలాగే తరువాత పేజీకి వస్తే గనక మన పుణ్యక్షేత్రాలు ప్రాణహిత గోదావరి సరస్వతి కలిసిన మూడు నదులు త్రివేణి సంగమాన్ని దక్షిణ దిశగా గోదావరి నది అర్ధచంద్రాకారంలో ప్రవహిస్తుంటే ఏర్పడిన కోణంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వెలిశారు. ఇక్కడే ఒక పానపట్టంపై రెండు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర శివలింగాలు ఉన్నాయి. ముక్తీశ్వర స్వామి వారి దేవాలయం అని చెప్పి ఇక్కడ రాసి రాయటం జరిగింది. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాల గురించి ఈ సంచికలో చాలా చక్కగా ఎట్లా వెళ్ళాలి, కరీంనగర్ లో ఉండి ఈ 130 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కాళేశ్వర దేవాలయం గురించి చక్కగా అన్ని రాశారు. దీనికి ఎట్లా వెళ్ళాలి, దీని వైశిష్ట్యత ఏంటి, గుళ్ళో ఎలాంటి పూజలు జరుగుతాయి, అలాగే స్థల పురాణం గురించి చాలా చక్కగా రాశారు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు ఆచారాలు అభీష్ట సిద్ధులు భగవంతుని అనుగ్రహం కావాలంటే అని దేవతలను పితృదేవతలను ఆపన్నులను అతిథులను ప్రయాణికులను చేరదీసి భోజనాదులతో ఆదరించేవాడు భగవంతుని ప్రియమైన వాడు అని ఇట్లా చక్కగా ఒక సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా రాశారు. అలాగే తర్వాత కొన్ని ధారావాహికాలు చూస్తే కనుక కోనేటి రాయుడు అనే ధారావాహికం భారతి గారు రాస్తున్నారు. గత సంచికల నుంచి తరువాయి భాగం అని చెప్పి జరిగిన కథ చక్కగా మన శ్రీ వెంకటేశ్వర స్వామి వివిధ పురాణాల వేదాలలో నుంచి సంగ్రహించినటువంటి విశేషాలని ఆమె ఒక ధారావాహికంగా రాస్తూ వేదాలు పురాణాల్లో వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే, లేకపోతే ఏడు కొండలు ఎక్కడైతే ప్రస్తావించారో ఆ ప్రస్తావించినటువంటి అన్నిటినీ క్రోడీకరించి ఆమె చక్కగా మన వెంకటేశ్వర స్వామి గురించి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్నటువంటి కోనేరు వాటికి ఉన్నింటి విశేషాలు ఎన్నో చాలా చక్కగా రాశారు. అలాగే బ్రహ్మశ్రీ సామ్వేద షణ్ముఖ శర్మ గారి అమెరికా పర్యటన దీని గురించి కూడా విశేషాలు రాశారండి. సో తెలియని శ్రోతలు అయితే కనుక సామ్వేద షణ్ముఖ శర్మ గారు సుమారు ఒక రెండు నెలలు అమెరికాలో ఉంటారు. అమెరికాలో ఉన్న వివిధ రాష్ట్రాలు ముఖ్య పట్టణాల్లో బ్రహ్మశ్రీ సామ్వేద షణ్ముఖ శర్మ గారు పర్యటించి అక్కడ ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు పోయిన సంవత్సరం నేను కూడా వెళ్ళటం జరిగింది. సో దీంట్లో చక్కగా డేట్ ఏ డేట్ రోజు ఏ సిటీలో ఉంటారు, అలాగే వీళ్ళకి సంబంధించిన కోఆర్డినేటర్స్ ఎవరు, మనకి విశేషాలు తెలుసుకోవాలంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ కూడా చక్కగా ఇచ్చారు. సో అంతకు ముందు చెప్పినట్టే ఋషిపీఠం .org అనేది ఒక పబ్లికేషన్ సంస్థ అని కూడా మనం అనుకున్నాము. సో దీనికి సంబంధించిన చాలా బుక్స్ ఒక సుమారు ఒక 12 బుక్స్ దాకా వేశారు. అలాగే సిడీస్ ఆన్లైన్ లో ఉన్నాయి అని కూడా వేయటం జరిగింది. అలాగే కొన్ని మంచి కథలు కూడా కొన్ని రాశారండి. ఈ కథలు మనం చెప్పుకునే అంత సమయం ఉంటుందో లేదో తెలీదు. ఒకవేళ సమయం ఉంటే కనుక నేను లాస్ట్ లో ఒక మంచి కథ మీకోసం వినిపించే ప్రయత్నం చేస్తాను. అలాగే నలుగురు భక్తులు అనే ఒక శీర్షికతో ఒక మంచి ధారావాహిక కార్యక్రమం లాంటిది ఒకటి రాశారండి, ఒక ఆర్టికల్ రాశారు. ఆర్తుడు దుఃఖమును చెంది దాని నుండి విముక్తిని పొందుటకై జిజ్ఞాసువు మనుష్య జన్మనెత్తినందుకు భగవంతుని తెలుసుకోవాలననే కోరికతో అర్థార్థి ధనాదులను కోరుకుతూ ఇక జ్ఞాని అహేతుకమైన భక్తిని పెంచుకొనుటకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే నన్ను పూజిస్తారు అంటే శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తారని అర్జునుడికి గీతలో చెప్పిన విశేషాలని ఈ పాయింట్ని తీసుకొని చాలా చక్కగా మన భగవద్గీతలో అలాగే వేదాల్లో ఉన్నటువంటి చాలా శ్లోకాల్ని ప్రస్తావిస్తూ ఒక మంచి కథను రాశారు. అంటే నలుగురు ఎవరెవరు ఏ భక్తులు కొంతమంది మనకున్నటువంటి దుఃఖాలను పోగొట్టుకోవటానికి, లేకపోతే కొంతమంది జిజ్ఞాసువుతో మనిషి జన్మించినందుకు గాని, అలాగే కొంతమంది ధనం కోసం గాని, లేకపోతే కొంతమంది నిజమైన అహేతుకమైనటువంటి భక్తి శ్రద్ధలను పెంపొందించుకోవటంలో గాని. సో చాలా మంది కూడా ఇది నాకు చెప్తుంటే గుర్తొస్తున్న విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటారు అంటే దుఃఖాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తు రావడం తప్పు అని కూడా మనం చాలా మంది కొంతమంది దీనివల్ల కూడా గుడికి వెళ్ళరు. అంటే గుడికి వెళ్ళకపోవటానికి ఎన్నో కారణాలు అనుకోండి. సో గుడికి వెళ్ళటానికి కారణాలు వెతుక్కోవాలి కానీ గుడికి వెళ్ళకపోవటానికి కారణాలు వెతుక్కునే పరిస్థితిలో ఉన్నాం మనం. సరే, అది ఆ పాయింట్ తీసి పక్కన పెట్టేస్తే, అంటే ఇక్కడ స్వామి కృష్ణ శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు ఇక్కడ, అంటే దుఃఖాలను పోగొట్టుకోవటానికి కూడా నా దగ్గరికి వస్తారయ్యా, అలాగే సుఖాలు కావాలన్నా నా దగ్గరికి వస్తారు, ధనం కావాలన్నా నా దగ్గరికి వస్తారు, సో అదేం తప్పు కాదు అని చెప్పి సాక్షాత్తు భగవానుడే మనకు చెప్తున్నప్పుడు, సో దుఃఖాలు వచ్చినా కూడా మనం గుడికి వెళ్ళటంలో ఎటువంటి ఎటువంటి మనం ఏమి గిల్టీ ఫీల్ అవసరం లేదు, లేకపోతే స్వామి మనలాగా వీడు దుఃఖం కలిగినప్పుడే వచ్చాడు అని అనుకునే ఇది కూడా కాదు కాబట్టి, సో చక్కగా మనకేమన్నా దుఃఖాలు ఉన్నా కూడా, ఏమన్నా బాధలు ఉన్నా కూడా వాటి తొలగించాలని చెప్పి చక్కగా మనం గుడికి వెళ్ళొచ్చు. అలాగే ఆచారాలు అభీష్ట సిద్ధులు అనే ఒక చిన్న రాశి, తన జాతి కుల ధర్మాలను పాటిస్తూ తనది కాని ధర్మములందు ప్రవర్తించకుండా ఉండేవాడు కేశవునకు ప్రీతిపాత్రుడు అని దాంట్లో రాశారు. సో ఇది మనకి చాలా విశిష్టంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందేమో, అంటే అద్దెకి తెచ్చుకునే సంస్కారాలు, మనది కానటువంటి విశేషాలు ఆచరిస్తున్నటువంటి మనం, మనదైన సనాతన భారతీయ ఋషి వాంగ్మయాన్ని మనం మర్చిపోకుండా ఉండాలని ఇట్లాంటి పదాలు కాని ఇలాంటి శీర్షికలు కానీ గుర్తొస్తున్నాయి. అలాగే ఒక సంస్కృత పాఠశాల గురించి, వాళ్ళు నిర్వహించే విశేషాల గురించి కూడా చాలా చక్కగా రాశారు. మిగతా భాగంలోకి వెళ్లే ముందర, ఇప్పటి వరకు సుమారు మనం ఒక 25 పేజీల దాకా నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను, ఒక చిన్న బ్రేక్ వెళ్ళి బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మిగతా పేజీల గురించి కూడా మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్స్ గో ఫర్ ఎ స్మాల్ బ్రేక్, ప్లీజ్ స్టే ట్యూన్. భారతీయత అన మన బాధ్యత కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.
దేశాన ఉత్తముల చిత్రవధ కావిల్చే దోషాల మారి అయ్యో దుర్మదాంత భూతమాయే, నేడింక మాతృభూమి నేలుతుంటు వల్చకుల ఓడింత దీక్షభూని యువకులార రారండ.
మైండ్ మీడియా శ్రోతలకు భారతీయత మన బాధ్యత స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్, థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ ట్యూన్. ఈరోజు భారతీయత మన బాధ్యత షోలో భారత ఋషిపీఠం భారతీయ మానస పత్రిక, మాసపత్రిక అనే దాంట్లో మార్చి కూడా వాళ్ళు మానస పత్రిక అని రాయటం జరిగింది. సో దీని గురించి విశేషాలు, అలాగే సామ్రాజ్ షర్ము శర్మ గారు స్థాపించిన ఈ ఋషిపీఠం ఈ బుక్ మంత్లీ మ్యాగజైన్ గురించి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దీంట్లో రెండో భాగంలోకి వస్తే సామ్రాజ్ షర్ముఖ శర్మ గారికి ఎంతో ఒక గురుతుల్యునేటటువంటి సద్గురు శివానందమూర్తి గారు గురించి మనం చాలా షోస్ లో, అంత ముందల లాస్ట్ షోలో అనిల్ గారితో కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే సద్గురు శివానందమూర్తి గారు వైజాగ్ ఆ ప్రాంతంలో చాలా మందికి పరిచయమైనటువంటి వ్యక్తులే. అంటే కేవలం ఒక ఆధ్యాత్మికత కాకుండా ఒక దేశభక్తిని, దేశభక్తితో పాటు ఆధ్యాత్మికత అనే విషయాన్ని చెప్పాలి అనంటే సద్గురు శివానందమూర్తి గారి వీడియోస్ కూడా యూట్యూబ్ లో చాలా ఉన్నాయండి. మీరు శివానందమూర్తి స్పీచెస్ అనుకుంటున్నా కూడా మీకు చక్కగా వస్తుంది. ప్రతి శీర్షికలో కూడా శివానందమూర్తి గారు రాసినటువంటి ఒక కాలం ని సేకరించి అందించడం జరిగింది. ఇది డెఫినెట్ గా చదవాల్సిన అంశం కాబట్టి ఇక చదువుతున్నాను. ప్రజాశక్తి దేశాన్ని బాగు చేయగలదు, ప్రజాశక్తి దేశాన్ని బాగు చేయగలదు, ఇది హెడింగ్ అండి. అన్ని దేశాల్లో మాదిరిగానే మన దేశంలో కూడా ఆర్థిక, రాజకీయ, సంస్కృతి, విద్య, వాణిజ్య, పారిశ్రామిక మొదలైన అన్ని రంగాల్లో నడిపించేది మధ్యతరగతి ప్రజలే. బలహీన వర్గాలు అని చెప్పబడే ప్రజానీకం జనాభాలో 25% ఉన్నారని అనుకుంటే అమిత ధన వర్గం 2-3% కంటే మించదు. ఈ మధ్యతరగతి ప్రజలు అన్ని అధికారాలు, బాధ్యతలు సంక్రమిస్తున్నాయి. ఈ విషయం హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్ని మతాల సామూహిక సమాజంలో 100 కోట్ల జనాభాకి వర్తిస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి కారకులు ఈ వర్గం వారే. ఈ ఆదాయం యొక్క సద్వినియోగం తగిన చర్యలు తీసుకోవాల్సింది వారే. కానీ వారు ఆ పని చేయనప్పుడు పరిపాలన, అధికారం, ధన వినియోగం అంతా కూడా 10 మంది చేతుల్లోనే ఉండిపోతుంది. ఉదాహరణకు మన రాష్ట్రం చూస్తే ఉన్నత అధికారులు అందరూ కలిసి 1000 మంది కూడా ఉండరు. మరో 100 మంది ప్రముఖ రాజకీయ వ్యక్తుల పెత్తనం చలాయిస్తారు. 300 మంది శాసనసభ్యులు కూడా 100 మంది కంటే ప్రముఖమైనటువంటి వహించిన వారు కూడా ఉండరు. ఇలా చూస్తే సుమారు 200-300 మంది 7 కోట్ల మందిని శాసిస్తూ ఉన్నారని అర్థమవుతుంది. వారు నవ్యంగా పనిచేస్తే అంతమందే సరిపోతారు. బ్రిటిష్ పాలనలో ఐపీఎస్ మొదలైన ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇట్లాంటి మొదలైన కోర్సులు అన్నింటినీ కలిపి కేవలం 1000 మంది అధికారులు మాత్రమే నాడు విశాల భారతదేశాన్ని పరిపాలించారు. సాత్విక ప్రవృత్తి కలిగిన మతంలోనూ, సాంస్కృతిక జీవనంలోనూ మునిగి జీవించే ప్రజలు ఎంత ముందున్నా వారి పరిపాలించడం చాలా సులభం. అలాంటి సాధు స్వభావం కలిగిన జనాలను పరిపాలన యంత్రాంగం నిరంకుశంగా గాని అవినీతితోనూ ప్రవర్తించినప్పటికీ కూడా దానిని ఎదిరించి సహనంతో, మనోబలంతో, దీక్షతో ఉండాలి. ఎప్పుడైనా ప్రభుత్వం చేసే పనులని నిరసన తెలియజేయాలంటే కూడా కొద్ది మంది రాజకీయ నాయకులు ప్రజలను సంఘటిత పరిచి వారి చేత ఆందోళన చేయిస్తారు. ఈ ఆందోళన అనేక నాయకులు చేయించేది కానీ ప్రజల నుంచి రావాలి అనే ఒక డిఫరెంట్ దృక్కోణంలో నుంచి ఒక చిన్న ఆర్టికల్ రాశారు. ప్రజాశక్తి దేశాన్ని బాగు చేయగలదు అనే ఒక చక్కని ఆర్టికల్ రాశారు. చాలా పెద్ద ఆర్టికల్ అండి ఇది, మీకు జస్ట్ సైడ్ లైన్ హెడ్డింగ్ వరకు చదివాను. అలాగే కూర్చున్న ఆచారాలు, అభీష్ట సిద్ధులు అనే శీర్షికతో ప్రతి 4-5 పేజీలకు ఒక చిన్న బ్లాగ్ రాగా రాశారు. కూర్చున్న, నడిచిన, నిద్రలో, మెలకువలో ఎప్పుడైనా సరే జనార్దను తలుచుకునే వారే కృష్ణ భగవాను కరుణా కటాక్షాలకు లోనవుతారు అనే ఒక చక్కని వాక్యం కూడా రాశారు. అలాగే తర్వాత ఆర్టికల్ చూస్తే కనుక వంచకులు అనే ఒక చక్కని మనకి బాలమిత్ర లో మనకి వచ్చేటువంటి స్టోరీలు ఉంటాయి కదా, అలాంటి చక్కగా ఒక 2 పేజీల స్టోరీని శ్రీమతి సత్యవతి గారు రాశారు. వాళ్ళ ఫోటో వేసి చక్కగా ఆ స్టోరీ కూడా ఉందండి. లాస్ట్ లో సమయం ఉంటే కనుక ఆ స్టోరీ కూడా చదివి ప్రయత్నం చేస్తాను, బహుశా ఉండకపోవచ్చు. తర్వాత శీర్షికలోకి వస్తే కనుక సత్యదేవ ప్రసాద్ గారు కొన్ని సందేహాలని నివృత్తి చేయటం, అలాగే మహేతిహాసంలో ధర్మరాజు స్థానం, అంటే మనకి సహజంగా మనం అనుకుంటాం కదా ఎఫ్ఏక్యూస్ అని అంటాం కదా, సో ప్రతి దాంట్లో కూడా ఎఫ్ఏక్యూస్ ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఈ వారం ఈ నెల చేసిన షోలో ఈ నెల చేసిన బుక్ లో ధర్మరాజు జూదం ఎందుకు ఆడవలసి వచ్చింది అనే దాని మీద ఒక చక్కటి వ్యాసం రాశారు. నేను కొంతవరకు చదవడం జరిగింది. దాంట్లో డైసెస్ మనం పాచిక ఉంటది కదా, ఆ పాచిక ఎలా తయారు చేస్తారు, ఆ పాచిక తయారు చేసే విధానాల్లో మార్పులు చేస్తే కనుక జూదంలో ఎలా గెలవచ్చు అనే ఒక డిఫరెంట్ యాంగిల్ లో నుంచి సత్యదేవ ప్రసాద్ గారు ఈ విశ్లేషణ కొనసాగించారు. ఇది కూడా చాలా డిఫరెంట్ గాను అద్భుతంగా ఉంది ఈ శీర్షిక కూడా. అలాగే తర్వాత చూస్తే కనుక విశ్వ వేదికపై హిందూ ధర్మం అనే ఒక పేజ్ ఉంది. సో ఈ పేజీలో మన సనాతన ధర్మం విశ్వ వేదికపై అంటే వరల్డ్ లో జరిగినటువంటి విశేషాలు ఏమన్నా ఉంటే కనుక చక్కగా రాశారు. ప్రత్యేక రామాయణ తపాల బిళ్ళ విడుదల చేసిన ఇండోనేషియా అంటూ మే 2018లో భారతదేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా పర్యటనలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీన్ని అఫీషియల్ గా మొన్న లాస్ట్ మంత్ లాంచ్ చేశారు అనే విషయాన్ని చక్కగా ఫోటోలతో వ్యాసం అంతా రాశారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన అంటూ ఒక హెడ్డింగ్ పెట్టి April 20, 2019 UAEలో హిందువులు చరిత్ర సృష్టించారు, ఈ ప్రాంతంలో విగ్రహములు గల మొట్టమొదటి హిందూ దేవాలయం అంటే యుఏఈలో కొన్ని దేశాల్లో అయితే కనుక మనకి రిలీజియస్ రైట్స్ ఏమి ఉండవండి, అక్కడ మనకి ఇక్కడలాగానే మన దేశంలాగానే అంటే అమెరికాలో అంటే కొంతవరకు పర్లేదు కానీ వివిధ దేశాల్లో చాలా వరకు పర్లేదు కానీ యుఏఈలో ఇంతవరకు ఒక దేవాలయం కట్టే అవకాశం అక్కడ లేదు. సో నరేంద్ర మోడీ గారు పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు మన స్వామినారాయణ టెంపుల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఇది కడుతున్నారు. అలాగే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దానికి సంబంధించిన కొన్ని విశేషాలు కూడా అక్కడ రాయటం జరిగింది. అదొక మంచి శీర్షిక. అలాగే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ద రోల్ ఆఫ్ పంచగవ్యాస్ ఇన్ ప్రివెన్షన్ యాజ్ వెల్ ఆఫ్ క్యూర్ ఆఫ్ డిజీజెస్ అనే ఒక మంచి ఆర్టికల్ డాక్టర్ జయకృష్ణ గారు ఈ సంపాదన చేశారు. సో మీకు జస్ట్ సినాప్సిస్ చెప్తాను. సో ఈ ఆర్టికల్ మొత్తం కూడా ఇంగ్లీష్ లో ఉందండి. సో ఇంగ్లీష్ లో కూడా కొన్ని ఆర్టికల్స్ రాయటం జరిగింది. సో అకార్డింగ్ టు ద శాస్త్రాస్ కామధేను ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, ఇట్ ఈస్ ద గివర్ అండ్ బెస్ట్ అవర్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ ఫర్ ఎవ్రీ వన్ అట్ సైట్ ఇట్ సీమ్స్ టు బి అన్ ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్ బట్ ఫర్ వన్ హూ హ్యాస్ స్టడీడ్ ద సబ్జెక్ట్ ఇన్ డెప్త్ దెర్ ఈస్ నో ఫాల్స్హుడ్ ఇన్ ఇట్ అనే ఒక హెడ్డింగ్ తో పంచగవ్యలో ఎలాంటి రోగాలు ఇది క్యూర్ చేస్తుంది, అలాగే ప్రివెన్షన్ కూడా ఎలా చేస్తుంది, అలాగే కొన్ని చాలా ఆర్టికల్స్ రాశారు. చక్కగా కౌ మిల్క్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, సో దాంట్లో కౌ మిల్క్ అండ్ ఇంప్రూవ్డ్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ, సో పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ స్టడీస్ ఈస్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్ దట్ పేరెంట్స్ గివ్. కౌ మిల్క్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ ప్రూవింగ్ మేధా శక్తి ఆర్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో ఈస్ ఎ గుడ్ పవర్ టు బూస్ట్ ద మెమరీ బూస్టర్స్ అని కూడా డిఫరెంట్ ఆర్టికల్ రాశారు. అలాగే మనం తెలుసుకోవాల్సిన విశేషం కూడా ఒకటి మంచి ఆర్టికల్ ఉందండి ఇక్కడ. అయోధ్యపై ముస్లిం సోదరుల్ని స్పందన డాక్టర్ కేకే మహమ్మద్ గారు రాసినటువంటి ఈ వ్యాసాన్ని సేకరించి నారాయణరావు గారు ఈ వ్యాసాన్ని చక్కగా రాసి కింద మన అయోధ్య పిక్చర్ ఒకటి వేసి చక్కగా ఇక్కడ రాశారు. జస్ట్ ఒక సింపుల్ పారాగ్రాఫ్ చదువుతాను. ఈ అయోధ్య విషయాన్ని వివరించకుండా నా జీవిత కథ పూర్తి కాదు. ఇది ఎవరి మత విశ్వాసాలను కించపరచడానికి కానీ వేరొకరి మత విశ్వాసాలను సమర్థించడానికి కానీ ఉద్దేశించినది కాదు. అటువంటి ఉద్దేశాలతో కానీ అటువంటి ప్రయోజనాలతో కానీ దీన్ని ఏ విధంగా ఉపయోగించకూడదు. 1997లో అయోధ్య సమస్య తీవ్రంగా మారింది. దానికి అంతకంటే ముందల 1978లోనే ఒక పురావస్తు శాస్త్ర విద్యార్థిగా అయోధ్యను పరిశీలించడానికి నాకు అవకాశం దొరికింది అని ఈయన ఒక పురావస్తు శాఖ పనిచేసే డాక్టర్ కేకే మహమ్మద్ గారు రాసినటువంటి ఈ లేఖని సేకరించి మళ్ళీ చక్కగా ఒక 5 పేజీల సంపూర్ణమైన విశ్లేషణతో చాలా చక్కగా రాశారండి. ఒక చిన్న సినాప్సిస్ కూడా చదువుతాను. భారతదేశంలో హిందువులు కాక వేరొక మతస్యులు అధిక సంఖ్యలై ఉంటే ముస్లిముల పరిస్థితి దుస్థితి ఏ విధంగా ఉండేదో మనం ఒకసారి ఊహించడం మంచిది. అటువంటి చారిత్రాత్మక వాస్తవాన్ని అందరూ అంగీకరించి రాజీ పడటానికి సిద్ధపడాలి. అప్పుడే మనం సరైన అర్థవంతంతో మతాతీత లౌకిక రాజ్యం అంటే లౌకికం అంటే తెలియని వాళ్ళకి సెక్యులర్ రాజ్యం అవుతుంది. ఈ ఆలోచన విధానాన్ని నేను రివర్స్ థింకింగ్ అని పిలిచాను. మీరు హిందూ అయితే మీరు ముస్లిం అని ఊహించుకొని సమస్యను చూడండి. ఒకవేళ మీరు ముస్లిం అయితే హిందూ అని భావించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మనం వేర్వేరు మతాలకు చెందిన వారవటం కేవలం యాదృచ్ఛికం మాత్రమే అని లెటర్ లో కూడా రాసిందని ఇక్కడ పాయింట్ ని హైలైట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా అందరూ ఈ ఋషిపీఠ మ్యాగజైన్ లో జూలై ఎడిషన్ లో అయోధ్యపై ముస్లిం సోదరుని స్పందన అనే ఈ శీర్షిక కూడా చాలా ఒక విభిన్నమైన కోణంతో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అలాగే తర్వాత కొన్ని పుస్తకాలను పరిచయం చేస్తూ ఈ పుస్తకాల యొక్క విశిష్టత గురించి కూడా రాశారు. పుస్తక పీఠం అనే శీర్షికతో ఇక్కడ 2-3 పుస్తకాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే సాంవే షర్ముఖ శర్మ గారు రాసేటువంటి జిజ్ఞాస అనే ఈ సిరీస్ చూస్తే కనుక కొంతమంది శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం, ప్రశ్న జవాబు స్టైల్లో కనుక ఈ ప్రచారం ఉంది, ఈ శీర్షిక ఉంది. ఒక చిన్న ప్రశ్న సమాధానం చదువుతాను. సంస్కృతికి సంస్కారానికి తేడా ఏమిటి? శాస్త్రపరంగా వాటికి అర్థాలు ఏమిటి? అవసరం ఏమిటి? సంస్కారం, సంస్కృతి రెండు సమానమైన అర్థాలున్న వాక్యాలే. ముడిగా దొరికే బంగారాన్ని అగ్ని ద్వారా శుద్ధి చేసినట్లు పశుప్రాయంగా పుట్టినటువంటి మానవుని సంస్కరించడమే సంస్కారం యొక్క విశిష్టత అని రాస్తూ మన వివిధ పురాణాల్లో ఉండేటువంటి శ్లోకాలు, దాని అర్థాలు రాస్తూ చక్కగా ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా చక్కగా సమాధానం చెప్పారు. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ప్రశ్న కూడా ఉంది. మాకేని గోవర్ధన్ గారు నెల్లూరు నుంచి రాసిన ప్రశ్న చూడండి. క్రైస్తవులు బైబిల్ను పంచినట్లుగా మనం కూడా వేదాలను ప్రింట్ చేసి 10 మందికి పంచవచ్చు కదా, తద్వారా వేద ధర్మం అందరికీ తెలుస్తుంది, దీనివల్ల మతం మారకుండా ఉంటారు కదా అనే ప్రశ్న వేశారు. సామే షర్ము శర్మ గారి సమాధానం చూడండి. వేదం మత గ్రంథం కాదు, వేదానికి పుస్తక రూపం లేదు, అది శృతి. ప్రత్యక్షరం ఒక దేవతా స్వరూపం, దానిని టెస్ట్ పుస్తకం చదివినట్లు చదవలేం. అత్యంత పవిత్రమైన నియమబద్ధంగా స్వరసహితంగా అభ్యసించాల్సినటువంటిది. ఒకవేళ అర్థం చెప్పదలుచుకున్న వేద మంత్రాల అర్థాలకు షడంగ జ్ఞానం, అంటే ఒక్క వేదం చదవాలంటేనే, అంటే మనకి 4 వేదాల్లో ఒక్క వేదం చదవాలంటేనే ఎన్నో సంవత్సరాలు పట్టింది. ప్రతి మంత్రానికి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అనే ఒక 3 అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు ఒక్కొక్కటిగా తెలుసుకోవటం అనేది అసాధ్యమైనటువంటి విషయం అనేది కూడా ఒక పెద్ద శ్లోకం లాగా రాసి దానికి చక్కగా ఎక్స్ప్లెనేషన్ రాశారు. ఇలా ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి, దాని సమాధానాలు కూడా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ శీర్షికలకు వెళ్తే కనుక అండర్స్టాండింగ్ ద సైంటిఫిక్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ శ్రీ యంత్ర అని సాయి చరణ్ గారు, ఒక దశగ్రంథి సాయి చరణ్ గారు ఒక మంచి ఆర్టికల్ ఇంగ్లీష్ లో రాయటం జరిగింది. సో దీంట్లో శ్రీ యంత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో ఎన్ని విశేషాలు ఉంటాయి, ఏ శక్తుల్ని పారదోలుతుంది అనే వంటి ఒక 2 పేజీల ఒక మంచి ఆర్టికల్ కూడా రాశారు. అలాగే స్వామి వివేకానంద రాసినటువంటి ఒక ఆర్టికల్, ఇట్ ఈజ్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ ఎ సిన్నర్ అనే శీర్షిక హెడ్డింగ్. సో మళ్ళీ ఒకసారి చదువుతాను, ఇట్ ఈజ్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ ఎ సిన్నర్, అంటే మనుష్యుడు ఒక పాపిష్టుడు, పాపం చేసేవాడు కేవలం పాపుడు మాత్రమే అనే చెప్పటం కూడా ఒక సిన్ అనే ఒక డిఫరెంట్ యాంగిల్లో నుంచి స్వామి వివేకానంద రాసినటువంటి ఒక చిన్న ఆర్టికల్ ని, ఒక 1/2 పేజ్ ఆర్టికల్ ని రాశారు. అలాగే నెక్స్ట్ శీర్షికలోకి వెళ్తే కనుక వలసవాదులు, దుష్ప్రచారాలు, ఫలితాలు, దాని వాస్తవాలు అనే శీర్షికతో డాక్టర్ బిఎస్ శర్మ గారు రాసినటువంటి రామాయణ మహాభారత ఇతిహాసాల్లో వలసవాదులు, పోయిన వారంలో మనం మాట్లాడుకున్నాం. సో మనకు అద్దెకు తెచ్చుకున్నటువంటి భావజాలం, అద్దెకు తెచ్చుకున్న వ్యవహార శైలి వల్ల మనకి ఎట్లాంటి వలసవాదులు మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, అంత ముందలు పరిపాలించినటువంటి మొఘలులు కానివ్వండి, వలసవాదులు చేసిన దుష్ప్రచారాలు ఎంత బలంగా ఇప్పటికీ మన మన రక్తంలో, మన DNAలో ఎట్లా కలిసిపోయి, కనీసం రామాయణ మహాభారతాల గురించి కూడా ఈ దుష్ప్రచారాలని, ఎలాంటి దుష్ప్రచారాలు ఉన్నాయి, ఎలాంటి దుష్ప్రచారాల నుంచి మనం ఏం తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా సమాధానం తెలుసుకోవాలి అనే విషయాన్ని కూడా చక్కగా రాశారు. పురాతన సనాతన భారత చరిత్రను అద్దం పట్టిన ఈ రామాయణ భారత గ్రంథాలను ప్రజలకు దూరం చేయటం వల్లే తీవ్రమైన నష్టం జరిగింది. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం నశించిన తరాలు తయారయ్యాయి. ఇంగ్లీష్ చదువులకు అలవాటు పడిన వారు ఎంతో విలువైన విజ్ఞానం ఉన్న ఈ అపురూప గ్రంథాలను దూరమయ్యారు. జీవితంలో ఆదర్శంగా నిలుపుకునే అనేక పాత్రలు నేటి తరానికి పరిచయం కాకుండా పోయాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది చెప్పంగానే ఇంకొక కోణంలోకి వెళ్ళిపోతారు. ఇంగ్లీష్ చదువులకు అలవాటు పడిన వారు ఎంతో విలువైన విజ్ఞానాన్ని ఉన్న ఈ అపురూపమైన గ్రంథాలు దూరమయ్యారని రాశారు. సో అంటే అంత మాత్రాన ఒక డెసిషన్కి రావద్దు. అంటే ఇంగ్లీష్ చదివితే తెలుగు చదవకూడదు, తెలుగు చదివితే ఇంగ్లీష్ చదవకూడదు అనే ఒక పిచ్చి కంక్లూజన్కి వచ్చినంత వరకు మనకి ఏది అర్థం కాదనమాట. అంటే ఇక్కడ ఏం రాశారు, ఇంగ్లీష్ చదువులు అలవాటు పడిన వారు తెలుగు నేర్చుకోకూడదని ఎక్కడన్నా రాశారా? చాగంటి గారు కూడా అలాగే గరికపాటి నరసింహారావు గారు ఎన్నోసార్లు చెప్పారు. సో ఇంగ్లీష్ చదివితే తెలుగు చదవటం కాదు, తెలుగు చదవకూడదని కాదు, అలాగే తెలుగు చదివితే ఇంగ్లీష్ చదవకూడదని కాదు. సో అంటే జాబ్ పర్పస్ గా మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ వేరే రకంగా ఉంటాయి, అలాగే మన ధర్మం పరంగా నేర్చుకోవాల్సిన స్కిల్స్ వేరే రకంగా ఉంటాయి. అంటే మన భారతదేశంలోనే ఈ దరిద్రమైన ఆలోచన విధానం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జపాన్ కానీ చైనా కానీ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంగ్లీషు చదువుకుంటారు, వాళ్ళకు కావాల్సిన జాబు చేస్తారు, అలాగే వాళ్ళ ధర్మంలో కల్చర్ ని కూడా వాళ్ళు ఫాలో అవుతారు. సో అలాంటి కల్చర్ ని మనం అలవాటు చేసుకోవాలి. కానీ ఇది ఒకేసారి ఒక డెసిషన్కి రావటం అనేది కరెక్ట్ కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. సో అలాంటి ఎన్నో విశేషాలు ఇక్కడ చక్కగా రాసి దాన్ని ఖండిస్తూ మన పురాణాల్లో ఉన్నటువంటి రిఫరెన్సెస్ ఎన్నో ఇవ్వటం జరిగింది. చాలా చక్కగా ఉంది ఇది కూడా. అలాగే చరిత్రను తిరగరాయాలి అనే అంశాన్ని కూడా చాలా చక్కగా సైడ్ హెడింగ్ లో మనకు రాశారు. మన హిందూ సంస్కృతి వైభవం భారతీయులలో ఎక్కువ మందికి తెలియకపోవడమే మత మార్పిళ్లకు మార్గం సుగమం అవుతుంది. దీని ఫలితంగా భారతీయ ప్రజలలో ఆత్మగౌరవం, ఆత్మాభిమానం నశించి సమాజం నిర్వీర్యమైపోతుంది. శ్రీమద్ భాగవతాలలో ఉన్న వ్యక్తిత్వ వికాస పాఠాలను అందించవలసిన వారికి అందకపోవటం వల్ల విద్యార్థుల్లో నిరాశ నిస్పృహలు పెరిగాయి, ఆత్మహత్యల సంఖ్య కూడా పెరిగింది అనే ఒక 15-16 పాయింట్లతో చాలా చక్కగా రాశారు బిఎస్ శర్మ గారు. అలాగే ఆంగ్లేయులు ఎలా మన చరిత్రను వక్రీకరించారు అనే ఒక కొన్ని బుక్స్ పరిచయం చేస్తూ అది కూడా చాలా చక్కగా రాశారు. అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న విశేషాలు చూస్తే కనుక మాసఫలాలు అలాగే క్యాలెండర్ వేసి ఏ రోజు ఏ ఫలితం ఉంటుంది, అలాగే దాంతో పాటు ప్రధానమైన పండుగలు, జూలైలో వచ్చే ప్రధానమైన పండుగలు 3వ తారీఖు వారాహీదేవి నవరాత్రుల ప్రారంభం, అలాగే 4వ తారీఖు శ్రీ జగన్నాథ రథయాత్ర మనం చెప్పుకున్నాం, అలాగే 7వ తారీఖు స్కంద షష్ఠి, సోమవారం 8 సప్తమి అని రాశారు. చక్కగా మనకి ఒక 10-15 మాస శివరాత్రి, కామిక ఏకాదశి, ఏకాదశి వివరాలు, అలాగే వాసుదేవ ద్వాదశి, అలాగే శయన ఏకాదశి, శుక్రవారం మన శుక్రవారం జరిగిన ఏకాదశి, అలాగే ప్రతి రోజును కూడా చక్కగా వివరిస్తూ సోమవారం దాని విశిష్టత ఏంటి, మంగళవారం దాని విశిష్టత ఏంటి అని కూడా చక్కగా చాలా చక్కగా రాశారు. సో మనకి చాలా మందికి కూడా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇది చాలా క్లియర్ గా అనిపించవచ్చు. ఈ నెలలో ఏమేం పండుగలు ఉన్నాయి, మనకి ఏమన్నా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా అని అనుకుంటే కనుక ఇది ఈ మ్యాగజైన్ కి చక్కగా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. సో మనకి ఈ నెలలో ఉన్న పండుగలు దాని విశిష్టత గురించి చాలా చక్కగా సినాప్సిస్ ప్రకారం చక్కగా రాశారు. అలాగే తర్వాత శీర్షికలకు వెళ్తే కనుక సంస్కారాల సమాహారం అంటూ నాగేశ్వరరావు గారు రాసినటువంటి ఈ విషయం చూస్తే కనుక చాలా సంస్కారాల గురించి ఒక చిన్న స్టోరీ ఫామ్ లో వివరిస్తూ చాలా చక్కగా రాశారు. అలాగే సంస్కృతంలో విజ్ఞాన విశేషాలు అని శివరామకృష్ణ శర్మ గారు రాసినటువంటి ఈ వ్యాసం కూడా సంస్కృతంలో వేరియస్ అంశాలు ఏంటి, ఇది ఎక్కడి నుంచి మనం తెలుసుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అనే ఒక చక్కటి సంస్కృత పరంగా చక్కటి వ్యాసం కూడా రాశారు. అలాగే ఆరోగ్య పీఠం, ఆహారమే ఔషధం, ఆహారము ఔషధము, ఆహారమే ఔషధము అనే శీర్షికతో చక్కగా బాలింతల కోసం పద్యాహారం పద్యం చేయాలి కదా, ఆ ఆహారాన్ని ప్రస్ఫుతిస్తూ డాక్టర్ గాయత్రీ దేవ్ గారు రాసినటువంటి ఈ వ్యాసం కూడా చాలా బాగుంది. అంటే ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, అని కొన్ని రెసిపీస్ కూడా చక్కగా ఇవ్వటం జరిగింది. సో ఆరోగ్య పీఠం, అలాగే ఆరోగ్య సమస్యలు ఆయుర్వేదంలో వాటి పరిష్కారం అనే ఒక 10 లెటర్స్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ 10 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అలాగే ఎవరన్నా లెటర్స్ రాసినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టున్నారు. www.drgayatridevi.com. సో ఈ వెబ్సైట్ కూడా వాళ్ళు చక్కగా ఇవ్వటం జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ వెబ్సైట్ కూడా వెబ్సైట్ లో కూడా లాగిన్ అవ్వచ్చు. అలాగే తర్వాత పేజీలో భారతీయ ఋషిపీఠ మానస పత్రిక లేకపోతే మాస పత్రిక సబ్జెక్ట్ ఫారం కూడా ఇచ్చారు. అలాగే ఆన్లైన్ లో డొనేషన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళకి చక్కగా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అకౌంట్ నెంబర్స్, అలాగే పుస్తకాలకు సీడీలకు కావాల్సిన అడ్రస్, దాని ఇమెయిల్ ఐడి ఇచ్చారు. అలాగే గోసేవ కోసం, అలాగే ఫారెన్ కరెన్సీ రిమిట్ చేయటం కోసం కూడా సపరేట్ అకౌంట్స్, దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, అలాగే డీడీలు పంపించవలసినటువంటి మనీ ఆర్డర్ పంపించాల్సినవన్నీ చాలా క్లియర్ గా ఒక ఫుల్ పేజ్ ఇచ్చారు. దాన్ని చూస్తే కనుక ఎవరికైనా అర్థమైపోతుంది. మరొకసారి శ్రోతలందరికీ ఋషిపీఠం .org ఇది అండి వెబ్సైట్ అడ్రస్. RUSHIPEEPEETHAM.org. అలాగే సామవేదం.org. సో ఈ రెండు వెబ్సైట్స్ చూస్తే కనుక ఈ చక్కటి వ్యాసాలతో కూడినటువంటి ఈ విశేషాలు కూడా ఉన్నాయి. అలాగే శివపదం అనే ఒక ధారావాహిక కార్యక్రమం శీర్షిక కూడా సామవేద షర్ముఖ శర్మ గారు చక్కగా రాస్తున్నారు. సో ఇది కూడా చాలా బాగుంది. శివపదం అనేది సామవేద షర్ముఖ శర్మ గారి ప్రవచనాల్లో కూడా ఎక్కువ మీకు ఈ పదం బాగా వినిపిస్తుంది. అలాగే తులేకాదశి గురించి కూడా అహల్యాదేవి గారు రాసినటువంటి ఈ ఆర్టికల్, తులేకాదశి అంటే మొన్న జరిగిన సేన ఏకాదశి, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వనాభం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగృహృద్యం హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అనే ఒక శీర్షికతో చక్కగా దాని వివరణ, ఎందుకు తులేకాదశి, దాని వివరాలేంటి అని కూడా బాగా రాశారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఆర్టికల్. అలాగే ధ్రువ జ్ఞానం సక్సెస్ విత్ క్యారెక్టర్ అనే ఒక శీర్షిక ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. సామవేద షర్ముఖ శర్మ గారే రాశారు. సో చిల్డ్రన్ ఫ్రమ్ యూకే, ఇండియా, ఆస్ట్రేలియా ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5 ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ధ్రువ జ్ఞానం. ధ్రువ జ్ఞానం DHRUVAGNANAM.org. సో ధ్రువ జ్ఞానం అనే వెబ్సైట్ ఉంది. సో ఇండియా గాని, యూకే గాని, ఆస్ట్రేలియా గాని, అలాగే ఈ దేశాల్లో ఉన్నటువంటి మా హిందువులకి పిల్లలు సక్సెస్ విత్ క్యారెక్టర్ అనే ప్రోగ్రాము, దీంట్లో చాలా డిఫరెంట్, దిస్ ఇస్ నాట్ ఫర్ ఎల్డర్స్ అండి. సో ఈ కార్యక్రమం చూస్తే స్పిరిచువాలిటీ, వేదాలు, ఉపనిషత్తులు, ఆస్ట్రాలజీ, మెడిసిన్ ఇలాంటి మన సనాతన భారతీయ ఋషి వాంగ్మయంలో ఉన్నటువంటి వేరియస్ అంశాల గురించి పిల్లలకి చక్కగా అందే రీతిలో ఈ ఒక క్యారెక్టర్ సక్సెస్ బిల్డింగ్, సక్సెస్ విత్ క్యారెక్టర్ అనే ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసినట్లున్నారు. సో నేను కూడా ఈ వెబ్సైట్ చూడలేదు, దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ధ్రువ జ్ఞానం, ధ్రువ DHRUVAGNANAM.org అనే వెబ్సైట్ చూస్తే కనుక మన పిల్లల్ని రిజిస్టర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇది అమెరికాలో లేదండి, ప్రస్తుతానికి అయితే ఇండియా, యూకే, ఆస్ట్రేలియాలో మాత్రమే ఈ ప్రోగ్రామ్ లో అవుతుందని ఇచ్చారు. అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి వై వాట్, మన సహజంగా మన పిల్లలు చూస్తే కనుక వై వాట్ అనే క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో మనం నేర్చుకుంటేనే కదా మనం మరి వాళ్ళకి వై వాట్ అనే సమాధానం కొంతవరకైనా మనం చెప్పగలం. సో కాబట్టి ఈ వై వాట్ అనే కిడ్స్ ఉంటే కనుక డెఫినెట్ గా వీళ్ళని ఇక్కడ రిజిస్టర్ చేస్తే ఆ వై వాట్ అనే విశేషాలు కూడా కొంతవరకు వాళ్ళకి తెలియజెప్పిన వాళ్ళం, పెద్దవాళ్ళం అవుతాము. అలాగే తర్వాత వస్తే కనుక వల్లభ గణపతి మందిరం, ఇది కన్స్ట్రక్షన్ లో ఉందట. సో దీని గురించి కూడా vallabha ganapati mandir.org అనే వెబ్సైట్ రాశారు. రాజమహేంద్రవరం, రాజమండ్రి లో ఈ టెంపుల్ కడుతున్నారు. దాని విశేషాలు, ఎవరైనా డొనేషన్ ఇవ్వాలంటే కనుక వాళ్ళు కూడా vallabha ganapati@gmail.com అనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, ఈమెయిల్ అడ్రస్లు అన్ని చక్కగా ఇచ్చారు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఋషిపీఠం ఒక పబ్లికేషన్ సంస్థ అని అనుకున్నాం. అలాగే ఎన్నో పుస్తకాలు రాశారు. ఈ మధ్య కాలంలో రాసినటువంటి పుస్తకం ఆదిత్య హృదయం సూర్యారాధన అనే పుస్తకాన్ని వివరిస్తూ చక్కగా ఒక ఒక పేజ్ అంతా ఇచ్చారు. అలాగే తర్వాత శీర్షిక చూస్తే ఋషివాక్యాలు, సామవేద షర్ముఖ శర్మ గారు కొన్ని ఋషివాక్యాలు ప్రస్తావిస్తూ దానికి అర్థాలు, దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అనే ఒక చక్కని పేజీ కూడా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఇది ఫ్రెండ్స్ ఒక 74 పేజీల ఋషిపీఠం భారతీయ మానస పత్రిక, మానస పత్రిక ఈ జూలై ఎడిషన్ ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. మీరు ఇప్పుడు ఓవరాల్ గా కనుక మనం చూస్తే ఎన్నో విశేషాలు ఉన్నాయి, అంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు చూశారు ఎన్నో ధారావాహిక కార్యక్రమాలు, అలాగే కథలు. ఇది కలర్ లో ఉందండి, సో కలర్ ప్రింట్ ఉంది. సో కలర్ లో మీరు చక్కగా ప్రింట్స్, మీరు అంతకుముందు మనం చూసినట్లు చాలా మంచి చక్కటి క్వాలిటీతో ఉంది. దయచేసి శ్రోతలు ఈ విశేషాలు గమనించి సామ్వేల్ షణ్ముఖ శర్మ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మనం కూడా పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో మరొకసారి మీరు ఈ ఋషిపీఠం.org ruschipeethamorg వెబ్సైట్ కానీ, లేకపోతే సామవేదం.org అనే వెబ్సైట్ కానీ గమనిస్తే మనకి ఈ ఋషిపీఠం మ్యాగజైన్ సబ్స్క్రైబ్ అవటం, దీనికి ఉన్నటువంటి విశేషాలు అన్ని తెలుసుకోవడం జరుగుతుంది. శ్రోతలందరికీ ఈ కార్యక్రమాన్ని వింటూ ఇలా డిఫరెంట్ కోణం, అంటే విభిన్నమైన అంశాలని పరిచయం చేస్తూ నాతో ప్రయాణిస్తున్నటువంటి ఎంతో మంది గెస్ట్లకు కానీ అలాగే శ్రోతలకు కానీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలందరూ కూడా 25 రూపాయలు అంటే మనకి పెద్ద అమౌంట్ కాదని నా ఉద్దేశం. ఒక నెలకి మనం ఒక 25 రూపాయలు కనుక ఖర్చు పెడితే కనుక ఇలాంటి ఒక మంచి ప్రయత్నం జరిగేటువంటి పుస్తకాలని కానీ, మంచి ప్రయత్నం జరిగే చేసేటువంటి మన ప్రవచనకర్తలు కానీ, సామవే షణ్ముఖ శర్మ లాంటి ఎంతో మహనీయమైన విశిష్టత ఉన్న వ్యక్తులకు కానీ మనం తోడ్పడటం, అలాగే మన ధర్మానికి మనం ఎంతో కొంత ఏదైనా చేయాలి అని అనుకునే వ్యక్తులు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ మ్యాగజైన్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ప్రింటెడ్ కాపీ కూడా వస్తుంది, సో ప్రింటెడ్ కాపీ అయినా మీరు తెప్పించుకోవచ్చు. సో మనం కాకపోతే మన పిల్లలైనా సరే ఎప్పుడప్పుడు ఎక్కడొక్కడ ఒక చదివి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకుంటే అంతకు మించి మనం భావితరాలకు ఇచ్చే గిఫ్ట్ ఏది ఉండదని నేను అనుకుంటాను. సో మరొకసారి భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో ఈరోజు ఋషిపీఠం భారతీయ మానస పత్రిక గురించి అనేకమైన విశేషాలు మనం చర్చించుకున్నాం. బహుశా ఈ శీర్షిక మీకు నచ్చిందని భావిస్తూ మరొక శీర్షికతో, మరొక విభిన్నమైన అంశంతో వచ్చే వారం మళ్ళీ భారతీయత మన బాధ్యత మీ ముందలకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. జై శ్రీరామ్, జై భారత మాత. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం, జూలై 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈజ్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ biased and hence listeners' discretion is advised.